బ్రహ్మపదవి కంటే గొప్పవది ఉందా చెప్పండి. ఎంత మినిస్టర్లైనా ఆయన కంటే తక్కువే కదా. 100 కల్పాల పాటు చక్కగా పాలించే మహానుభావుడు. ఆయన అంటున్నాడు ఈ బ్రహ్మ పదవి భక్తుడు కాలి ధూళి కణం పదవి కంటే గొప్పది కాదని అంటుంది. భగవంతుడి కాలి ధూళి కణం కాదుట, భక్తుడి కాలి ధూళి కణం బ్రహ్మ పదవి కంటే గొప్పది. ఎలా బ్రహ్మపదంబు భేదములకు వీక్షింపగారాని నీ నీలోకమ్మున ఈ వనాంతరములో ఈ మంద ఎందు కృష్ణాయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులపై వెష్టించిన చాలదే అన్నాడు ఇక్కడ. అది భక్తపాద ధూళి కణం యొక్క మహిమ. అందుకే ప్రహ్లాదుడు వస్తూ ఉంటే వర్ణిస్తారు సుఖయోగింద్రుడు ఏమంటే, అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి. బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాని భక్తి ఒక రూపం కడితే అలా ఉందా అలా ఉన్నాడయ్యా అన్నాడు. అంటే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు, ఎందుకంటే అహంకారం పొడుచుకొస్తున్న ప్రతిసారి భక్తి పడిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్క పదవి ఒక్క తలకాయ ఉంటేనే ఇన్ని అహంకారాలే, 4 తలకాయలు ఉంటే 4 అహంకారాలు ఉండొచ్చే. కనుక దేవ పదవి కూడా గొప్పది కాదు. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటారు, నన్ను దోమగానైనా పుట్టించి పర్వాలేదు, ఎలా పుట్టించి పర్వాలేదు, అందుకని బ్రహ్మ పదవి ఇట్లాంటి పదవులు అడగను. మళ్ళీ ఆ బ్రహ్మ పదవి వస్తే ఏం లాభం, వాడు కూడా నీ యొక్క తుది తెలియలేక హంస ఎగిరి అక్కడికి పొగర దిగక అబద్ధపు సాక్ష్యం చెప్పి తాలగర కొట్టుకున్నాడు. ఎందుకయ్యా నాకు అవన్నీ వాటన్నిటికంటే గొప్పది నీ భక్తి అది ఇవయ్యా అని అడిగాడు ఆయన. అంటే భక్తులు ఇహలోక పరలోక సుఖాలని కూడా కోరరు, దానికంటే గొప్పది భక్తి అది ఇక్కడ వివరిస్తున్నారు. అయితే ఇలాంటి భక్తి దేనివల్ల వస్తుంది, ఎందుకంటే శివభక్తి చెప్పడం వాడు శివధర్మం చెప్తున్నాడు. ఇలాంటి భక్తి రావాలంటే కొన్ని సంస్కారములు ఉండాలి. ఏదో పూర్వజన సంస్కారం చేత మనకి భగవంతుడి మీద ఒక ప్రీతి కలుగుతుంది, మంచిదే, కానీ అది పెంచుకోవాలి. మీకు ఎవరో ఒక చిన్న అద్భుతమైన రేర్ మొక్కనిచ్చారు, ఇది పెట్టుకోండమ్మా మీ ఇంట్లో అని, మీరు తెచ్చి పెట్టుకుని ఎంత జాగ్రత్తగా దోహదం చేస్తారు దాన్ని, చక్కగా నీళ్లు పోసి అది కాస్త ఎదిగితే పశువు కొరికేయకుండా కంచి కట్టి తెస్తారా లేదా. అలాగే పూర్వజన్మ సంస్కారం చేత భగవంతుడి మీద ప్రీతి అనే చిన్న మొలక ఉంది, ఉంది కనుక ఇక్కడి దాకా వచ్చాం. ఆ మొలకను మీరు పెంచుకునే ప్రయత్నం చేయొద్దా, ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. భక్తి సత్యము చేత ప్రభవించునని కంటి భక్తి రుచి సద్గుణ ప్రారంభమని కంటి. లోపల భక్తి కలిగాక సద్గుణములు నెమ్మదిగా మొలకెత్తుతూ ఉంటాయట, అది మొలకెత్తుతుంటే దాన్ని పెంచుకుంటూ పెడితే భక్తి పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. కనుక భక్తితో సద్గుణం అనే ఊతం రాగానే దీంతో అది దాంతో ఇది పెంచుకోవాలి. భక్తి సత్యము చేత ప్రభవించునని కంటి కపటము లేని చిత్తంలోనే భక్తి మొలకెత్తుతుంది. సత్యము అంటే కపటము లేకుండుట ఇది అర్థం. అందుకని నేనే ఎప్పుడు ఉన్న నిజమే చెప్పేస్తూ ఉంటానండి, వాడు చాలా దుర్మార్గుడు నాకు తెలుసు, ఇది నిజం. అదే సృష్టిలో సత్యం చెప్పే శక్తి ఎవరికి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు సత్యం చెప్పానని, మనం సత్యం అనుకున్నది చెప్తాను తప్ప సత్యం చెప్పలేము, అవునా కదా. ఇద్దరు కొట్టుకున్నారు నేను చెప్పానండి సత్యం, అది చెప్పావు కానీ ఎందుకు కొట్టుకున్నారో చెప్పగలవా. కనుక నీ సత్యం అనుకున్నది చెప్తావు, నీ బుద్ధి సత్యాన్ని నిర్ధరించగలదా. కనుక నువ్వు సత్యం అనుకున్నది చెప్పడం నిజంగా మంచిదే, కానీ కపటము లేని చిత్తము కళ్ళలేని మాట ఇదే సత్యం అంటే గుర్తుపెట్టుకుంది. కళ్ళలేని మాట కపటం లేని చిత్తం, నువ్వు సత్యం అనుకుని చెప్పు అదే పెద్ద సత్యం. అందుకని సత్యం అని మాత్రం చెప్పకు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా, శ్రద్ధగా వింటే రాదు ఇది. ఏమన్నాను నేను, నువ్వు సత్యం అనుకుని చెప్పడమే సత్యం కానీ అదే సత్యం అని మాత్రం చెప్పు ఇది, ఎందుకంటే దానివల్ల నీ కపటం లేదనేది తెలిసింది. ఉన్నది ఉన్నట్టు చెప్పావు, మరుగుపరిచితే కపటం ఉన్నట్టే కదా, కానీ కల్లా కపటం లేకుండా ఉండు. అలాంటి చిత్తంలోనే భక్తి చక్కగా వస్తుందిట. అందుకే ప్రహ్లాదు గురించి వర్ణించేటప్పుడు ఏమన్నాడు, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయునందు నిలిచే అన్నాడు అక్కడ. ఎందుకంటే సద్గుణము భక్తి పరస్పరం ఉంటుంది. అందుకని పరమ దుర్మార్గుడు కానీ భక్తుడండి అంటే ఏదో ఒకటే కరెక్ట్ అందరు గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ భక్తి రుచి సద్గుణ ప్రారంభమని కంటి భక్తి గురుకారుణ్య ఫలమూలమని కంటి. అంత చక్కటి మాట, నీలో భక్తి వృద్ధి చెందాలి అంటే గురువు కారుణ్యం ఉండాలి. భక్తికి గురువు కారుణ్యమే మూలం, గురువు దయతరిస్తేనే భక్తి వృద్ధి చెందుతుంది. అసలు లేనిదాన్ని కూడా ఆయన కలిగించగలడు, ఉన్నదాన్ని పెంచగలడు గురువు, భక్తిని పెంచేవాడే గురువు. ఇదప్పుడు గుర్తుపెట్టుకో. కనుక గురువు దయ ఉంటే భక్తి వస్తుంది, గురువు బోధ కాదు గురువు దయ. గురు కారుణ్య ఫల మూలమని కంటి. అంతేకాదు మరొక విశేషం, భక్తి ఉంటే గురుకృప ఉంటుంది, గురుకృప ఉంటే భక్తి ఉంటుంది. ఇదేమిటండి కన్ఫ్యూజన్గా ఉందా, విత్తనం ఉంటేనే చెట్టు ఉంటుంది, చెట్టు ఉంటేనే విత్తనం ఉంటుంది, ఇది అంత కన్ఫ్యూజన్ అంత కన్ఫ్యూజన్. ఎందుకంటే గురుకృప వల్ల భక్తి కలుగుతుంది, గురువుపై నీకు భక్తి ఉంటే ఉన్న భక్తి బాగా పెరుగుతుంది. అది కనుక భక్తి వల్ల గురువు గురుకృప, గురుకృప వల్ల భక్తి రెండు వృద్ధి చెందుతాయి. భక్తి చాతుర్వర్గ ఫలదాయి అనుకంటి. ఇంతవరకు మీరు ఏమనుకుంటారంటే భక్తి గొప్పదే కానీ ఇప్పటి నుంచి వద్దులేండి, ఇంకా చాలా సాధించాలి. ఒకసారి ప్రహ్లాదుడికి దయ పుట్టేసింది అందరి మీద, విష్ణు మోక్షం ఇస్తాను రా అన్నట్ట, నా ఒక్కడికి వద్దు అందరికి ఇవ్వన్నాడు. ఇస్తాను కానీ అందరు రెడీగా ఉన్నారు అడుగన్నట్ట, మోక్షం ఇస్తాట వస్తామంటే రెడీ అన్నట్టు ఒక్కొక్కడు. క్యూ కట్టేశారు మొత్తం, ఎందుకంటే మోక్షం అంటే తెలియదు కనుక. మరి క్యూ ఎందుకు కట్టారంటే ఏదో ఇస్తారన్నారు కదా పూజ చేసుకుందాం. మోక్షం ఇవ్వాలంటే మనిషికి 50 రూపాయలు ఫీజు అన్నట్ట, సగం ఖాళీ అయిపోయింది. ముందు మోక్షం అంటే తెలియదు, ఏదో ఇస్తున్నారు ఫ్రీగా పూజ చేసుకుందాం, క్యూలో ఉన్నారు 50 రూపాయలు కదా సగం ఖాళీ. జేబులో చూసుకుని 100 రూపాయలు ఉన్న వాళ్ళు రెడీ, కానీ వాళ్ళకి చెప్పేట మోక్షం అంటే ఏంటో తెలుసాను, తెలియదండి. మరి ఎందుకంటే ఏదో విష్ణుపూర్తి ఇస్తున్నాడు పూజ చేసుకుందాం, ప్రహ్లాద రికమెండేషన్ ఇట్ట, ఎందుకే నీకు అన్నా సరే ఇందని పిలిచావు కదా చెప్పు. వైకుంఠానికి వీళ్ళని తీసుకెళ్తా, అక్కడ ఏముంటాయి మీరు అనుకునేవి ఏమీ ఉండవు, భార్యలు పిల్లలు సంపదలు సుఖాలు ఏమి ఉండవు. అయితే తర్వాత చూద్దాం, సగం ఖాళీ అయిపోయింది మిగిలిన లేదు. ఇంకోటి అడిగెట్ట, ఏమంటే అక్కడ 3 పూట్ల పెడతారా, మంచి ఏసురుములు ఉంటాయా, ఇవన్నీ అడిగెట్ట. ఇవి కానిది ఒకటి ఉంది అన్న ఊహే మనకు తెలియదే. వీటి కోసం భక్తి చేయడం మనకు తెలుసు, కానీ ఇవి లేని భక్తి అంటే మనం ఒప్పుకుంటామండి. మా మోక్షం అర్థం కాలేదండి తర్వాత చూసుకుందని. అక్కడికి ఎవ్వరు లేట్టు, ఒక్కడ మిగిలేట్టు ప్రహ్లాదుడు, అందుకే నీకు ఇస్తానని రా అన్నట్ట నరసింహ. చూసారా, ఇది అర్థం చేసుకుని అన్నీ అర్థమైపోతాయి. కనుకనే అలాగని భక్తి ఏమి ఇవ్వదనుకోవద్దు. పరమ చమత్కారం భక్తి, నీకు ఇవేమీ లేనిది ఇస్తానని చెప్తుంది, నాకు ఇవేమి అక్కర్లేదు నువ్వే కావాలి అనుకుంటే నువ్వు ఉన్నంతకాలం నీకు ఇవన్నీ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. అందుకు భక్తి చాతుర్వర్గ ఫలదాయి అని కంటి. ఇంతవరకు భక్తి గురించి చెప్పాం కదా, ఈ మాటలు మరి శివుడు చెప్పాడు భక్తి గొప్పతనం మీకు చెప్పాలి. ఇదైతే భక్తుడు చెప్పాడు కనుక మనకు అంత నమ్మం, కానీ శివుడు చెప్పాలి కదా. శివుడు పార్వతీదేవికి చెప్తున్నట్ట, శృణుదేవి ప్రవక్ష్యామి అమ్మ విను, దాక్షాయిని మహేశ్వరి శృణు. ఈ శివపురాణంలో వాక్యం, పరంతత్వం తదేవానశయీ ముక్తో భవేద్యత. కర్మవాసనలతో ఉన్న జీవుడు దేనితో మోక్షం పొందుతాడు చెప్తాను విను అన్నాడు. మరి తెలుసుకోవాలని కుతూహలం అనుకుందా, ఉందా లేదా కుతూహలం? అయ్యా మోక్షం అంటే ఏంటి చెప్పే కుతూహలం ఎక్కడండి, అవునా లేదా? కానీ కర్మవాసనలతో ఉన్నవాడు ముక్తి పొందడం ఎంత కష్టమండి. అంటే చూడు, మోక్షం ఎలా వస్తుందంటే, పరతత్వం విజానీహి విజ్ఞానం పరమేశ్వరి. పరతత్వం అంటేనే జ్ఞానం అని తెలుసుకో. కనుక జ్ఞాని యొక్క శుద్ధ బుద్ధి యందు నేనే బ్రహ్మము అనే స్మృతి కలుగుతుంది. ఈ మాట చూడండి ఎక్కడ చెప్పాడు, ఈ మాట మనకు నిద్రించే మాట. ఏమని, ఉదితే స్మరణం యత్ర సోహం బ్రహ్మేతి శుద్ధదీహి. కర్మవాసన లేని శుద్ధ బుద్ధి యందు నేనే బ్రహ్మము అనే జ్ఞానం కలుగుతుంది. ఇదే అద్వైతం చెప్పేటువంటి పరమమైన మోక్షం. ఇందులో సందేహం లేదు. ఎవరికిది, ఎవరికిది? కర్మవాసన లేని శుద్ధ బుద్ధికి నేనే బ్రహ్మం అనే జ్ఞానం కలుగుతుంది, వాడే మోక్షానికి అర్హుడు. జ్ఞానదేవి కవిని ఒప్పుకుంటా, కానీ ఆ శుద్ధత రావడం మహాకష్టం తెలుసా. తద్దుర్లభం త్రిలోకేస్మిన్, అది మహాదుర్లభం. తజ్ఞాత విరళ ప్రియే, అలాంటి నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అంత తేలిగ్గా దొరకడు. అందుకే చెప్తున్నారు ఇక్కడ వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభవడు. మహా దొరకడం తేలిక కాదు. యాదృశోయ సదా సోహం బ్రహ్మ సాక్షాత్ పరాత్పర. కనుక అలా నేనే బ్రహ్మం అనుకునేటువంటి సిద్ధికి చెందినటువంటి వాడున్నాడే, వాడికి నాకు భేదం లేదు అంటున్నాడు శివుడు చరణి. కానీ అదంత తేలిక కాదు. ఆ స్థితి ఏదిస్తుందో చెప్తున్నాను విను, తన్మాతా మమ భక్తిశ్చ. ఆ జ్ఞానానికి తల్లి నా భక్తి అన్నాడు. చూసారా, ఆ జ్ఞానానికి ఏ జ్ఞానం, బ్రహ్మమే నేను అనేటువంటి బ్రహ్మమునికి జీవుడికి భేదము లేని స్థితి. మనం అంటూ ఉంటాం జీవాత్మ పరమాత్మ ఒకటే, జీవ బ్రహ్మైక్యం, ఈ మాటలన్నీ అంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తున్నాం కదా ఛానల్స్లో, అందు మాటలు వచ్చేసాయి మనకి. ఏమని, జీవుడు బ్రహ్మం ఒకటే, అద్వైతమా ద్వైతమా, పెద్ద చర్చలు అందరూ చేస్తారు, ఏం లాభం? చెప్పేవాళ్ళు ఉంటారు కానీ నిజంగా పొందిన వాళ్ళు వేరలాహ వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేదు గుర్తుపెట్టుకోండి అని చెప్తూ, అలాంటి స్థితి మోక్షం ఇస్తుంది, ఆ స్థితి నా భక్తి ఇస్తుంది అన్నాడు ఇక్కడ. తన్మాతా మమ భక్తిశ్చ, నా భక్తి ఆ స్థితిని ఇవ్వడమే కాదు భుక్తిని కూడా ఇస్తున్నాడు ఇక్కడ. భక్తికి ఉన్న గొప్పతనం అది, భుక్తిని కూడా ఇస్తుంది. భుక్తి ముక్తి ఫలప్రద, భుక్తి అంటే ఇహలోకంలో భోగం, ముక్తి అంటే అది, రెండు ఇవ్వగలదు. అంతేకాదు ఇది పొందడం కొంత తేలిక, కొంత తేలిక అన్నాను, పూర్తి తేలిక అనలేదు. సులభా మత్ ప్రసాదాధి నవధాస ప్రకీర్తిత భక్త జ్ఞానేన భేదోహి. అంతేకాదు నేను తప్ప ఏది పట్టణ భక్తి ఒకటి ఉందన్నాడు ఇక్కడ. అది నేను చెప్పిన జ్ఞానానికి విరుద్ధము కాదు అన్నాడు. రెండిటికి బాగా ఆలోచిస్తే పెద్ద భేదమేం లేదన్నాడు. చూడండి, నేను తప్ప ఏది పట్టని భక్తికి, నేనే బ్రహ్మం అనుకునే జ్ఞానానికి పెద్ద భేదమేం లేదు. దేనికి? నేను తప్ప ఏది పట్టని భక్తి, ఆ భక్తి మనకుందా? నిక్కచ్చి గొప్పేసుకోండి. ఏమడిగారు? ఇప్పుడే నిద్ర వచ్చిందండి. కనుక నిక్కచ్చి గొప్పుకోవాలంటే పరమాత్మ తప్ప ఏది పట్టని భక్తి మనకుందా? అది కావాలని మాత్రం ఉంది కదా. దానికోసం ఆయనకు పూజో పునస్కారమో జపమో తపమో చేస్తున్నాం, కానీ ఇంకా ఆయన పట్టణ భక్తి రాలేదండి. ఆయన తప్ప ఏది పట్టణ భక్తి వస్తే నేనే బ్రహ్మం అనే జ్ఞానం అనగది పెద్ద భేదము కాదు ఇది అనమాట అర్థం. అది చెప్తూ అలాంటి ఆ భక్తుడికి నేను అధీనుణ్ణి అయిపోతాను. భక్తాధీన సదాహం వై, భక్తులకి నేను అధీనుణ్ణి. అంతేకాదు, తత్ప్రభావాత్ గృహేష్వపి నీచానాం జాతిహీనానాం యామిదేవన సంశయ. అలాంటి భక్తి కలిగిన వాడు ఎంత నీచుడైనా జాతిహీనుడైన వాడింటికి కూడా నేను వెళ్తానంట. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే వాడు ఏ జాతి వాడిని ఆలోచిస్తాం, కానీ పరమాత్మ భక్తి అనేది ఉంటే వాడు ఎట్టాడు వాడిని వెలుపుతట. వెళ్ళడమే కదా, వెళ్ళేడు కూడా తెలుసు కదా. అతను ఎవడో ఎంగిలి ముక్కలు ఇస్తే సరే ఇది తింటానన్నాడు. అంటే ఎంగిలి ముక్కల మీద కొత్త టేస్ట్ వచ్చిందని కాదు అర్థం, భక్తి మీద టేస్ట్ ఆయనకి. భక్తి అంటే అంత ఇష్టం. కనుక నేను భక్తాధీనుణ్ణి. చూసారా, ఏమీ చేయక్కర్లే, నిన్ను నువ్వు ఇచ్చుకో ఇది ఒక్కటి. ఎందుకంటే సృష్టిలో కొనిమ్మంటే కష్టం, కానీ ఉన్నదిమ్మంటే కష్టం ఏంటుందండి? కానీ అదే మహాకష్టం. నన్ను నేను ఇచ్చుకోవడమే మహాకష్టం. అది కానీ ఇచ్చేవా ఆయన ఆయన ఇచ్చేస్తాట. అందుకు భక్తి గొప్పతనం ఇంత చక్కగా చెప్పాడు. అంతేకాదు, భక్తి ఇటువంటి భక్తిని నిందించేవాడికి ముక్తి రాదని కూడా చెప్పాడు. చూడండి ఇక్కడ, ఈ భక్తిని నిందించేవాడికి ముక్తి నేను ఇవ్వను అని కూడా చెప్పాడు. కనుక భక్తిని కాదని జ్ఞానులు మనుకొని భ్రమసి పలికే వేదాంత వాక్యాలు వల్ల వేసేవారికి ముక్తి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే భక్త్యా త్వననీయ శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అని ఢంకా భజా అని చెప్పాడు ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. భక్తి తప్ప ఇంకో దాంతో నువ్వు నన్ను తెలుసుకోలేవు, నన్ను చూడలేవు, నాలోకి రాలేవు అన్నాడు ఇక్కడ. కనుకనే భక్తి అంత గొప్పది. అయితే ఈ భక్తి మనం పెంచుకోవడానికి అంగభూతంగా శరీర శుద్ధి చిత్తశుద్ధి కోసం భక్తి సాధనలు కొన్ని చెప్తున్నారు. ఎందుకంటే పరమాత్మ ఏది పట్టని మన శరీరమే పట్టని భక్తి అంత తేలిగ్గా రాదు. ఇది రావాలంటే ముందు శరీర శుద్ధి చిత్తశుద్ధి చేసుకుంటూ భక్తితో వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే భక్తి అంగములు అవలంబించాలి. అవేమిటో చెప్తున్నాడు. భస్మధారికి గాని భక్తి లేదని కంటి మొదలుపెట్టాడు ఇక్కడ. శివభక్తి చెప్తూ శివభక్తి ధర్మములు చెప్పాడు కదా ముందు. స్వభావంలో కపటము లేని తనము సత్ప్రవర్తన ఉండాలని చెప్తూ ఇప్పుడు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, భక్తుడు శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అని. నేను భక్తుడు ఎలా ఉంటే పర్వాలేదండి అనే మాట మాత్రం అనరాదు. ఎందుకంటే శరీర శుద్ధి చిత్తశుద్ధి లేనిది భక్తి వృద్ధి చెందదు. కనుక భస్మధారికి గాని భక్తి లేదని కంటి భస్మంబు భక్తియును పావనంబని కంటి. భస్మము భక్తి ఈ రెండు మనల్ని పవిత్రం చేస్తాయి. హృదయంలో భక్తి, శరీరంపై భస్మం. పరమాత్మని పట్టుకునుట భక్తి అంటే పట్టుకోవడం అండి. పరమాత్మని పట్టుకోవడం భక్తి. నువ్వు ఏ స్థాయిలో పట్టుకున్నావన్నది వదిలి, ఏదో ఒకటి పట్టుకున్నావు కదా. కనుక ఎలాగోలో పట్టుకుంటే దానికి తోడు శరీరాన్ని కూడా పవిత్రం చేసుకోవాలి. అందుకు భస్మంబు భక్తియును పావనంబని కంటి భస్మముత్తమలోక పాథేయమని కంటి భస్మ త్రిపుండ్రంబు పరమార్థమని కంటి భస్మంబు శృతులెల్ల పాటించునని కంటి భస్మంబు యోగ సంపదమూలమని కంటి భస్మంబు సర్వ సంపత్కరంబని కంటి భస్మంబు శివయోగ ఫల వృక్షమని కంటి భస్మమిహ పరములకు పట్టుకొమ్మని కంటి భస్మంబు మాపాలి పరమేశుడని కంటి భస్మంబు త్రైలోక్య పావనంబని కంటి భస్మంబు కర్మాబ్ది బాడబంబని కంటి భస్మంబు ఋషులెల్ల భక్తి దాల్చుట కంటి భస్మంబు హర్యజులు భక్తి దాల్చుట కంటి. చూసారా, భస్మం కురిసిందండి మీ ఇష్టం. ఇంకా భస్మం చూపిస్తున్నాడు. భస్మము శివభక్తికి సాధనకి అంగము. అందుకు శివభక్తుడు భస్మధారణ చేస్తాడు. ఎందుకంటే శివునికి ప్రీతి పాత్రమని ప్రీతిగా ధరిస్తాట. అంతేకాదు, భస్మం మీద వెగటు పుట్టింది అంటే వాడికి ఇంకా ప్రారంధాలు బోలుడు ఉన్నాయని అర్థంట. ఇది జాబాలో ఉపనిషత్తులోని మంత్రం. ఇది ఏం చెప్తున్నారు చూడండి, నాకు విభూదంటే పెద్ద ఇదేం లేదండి, లోపల ఉంటే చాలదా అని కొందరు అంటూ ఉంటారు. విభూతి నిందించడం అనేది ఉన్నదన్నా, విభూతి అంటే పడదు అనుకున్నాడన్నా వాడికి ఇంకా కొన్ని జన్మల ప్రారంధం ఉందని అర్థం. ఎందుకంటే సర్వకర్మల్ని భస్మం చేసే జ్ఞానానికి ప్రతీక విభూతి. అగ్నిసారం భస్మం, భస్మదాన గురించి చాలా చాలా విశేషములు ఉన్నాయి. అగ్నిసారం భస్మం జ్ఞానాగ్ని తత్వత పరిశీలిస్తే, జ్ఞానాగ్నితో కర్మల్ని దగ్ధం చేసే చేయడం అనేటటువంటి మాట ఉంది కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. తాత్వికంగా జ్ఞానాగ్నిసారం. ఒక వస్తువుని బాగా కాల్చారనుకోండి, చిట్ట చివరికి ఏం మిగులుతుంది? అది అగ్నిసారం. అగ్నిని ఒంటికి పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది. అగ్ని నారయమశ్నవత్ పెట్టుకోగలవా? ఉన్నది ఊడుతుంది, ఇంకేం ఐశ్వర్యం? మరి అగ్ని నారయమశ్నవత్ అన్నారే, అగ్ని ద్వారా సంపద దొరుకుతుందన్నారే, అగ్ని ధరించమన్నారే, ధరించు. అగ్నిసారమైన భస్మం ధరించు, అది సర్వైశ్వర్యములు ఇస్తుంది, శరీరానికి వర్చస్సునిస్తుంది, నీ లోపల ఉన్న పాపాన్ని దహనం చేస్తుంది. ఆ భస్మంపై ఆ ప్రేమ కలగాలి. ఆహా, అలా పట్టుకుని ధరించాలట. భస్మం తీసేటప్పుడు మొట్టమొదటి కలగదు, ధరిస్తూ ఉంటే ఉన్న పాపం పోయి దాని మీద ప్రేమ కలుగుతుంది. కనుక భస్మధారణ బాల్యం నుంచి అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమైన అంగము. భస్మం గురించి చాలా చాలా విశేషములు ఉన్నాయి. భస్మం అనేది వైదిక సంస్కారం. ఇక్కడ మీరు అనొచ్చు అడ్డబుట్ట నిలువుబట్ట, అనేక మంది చెప్తున్నాను. మన అడ్డం నిలువు అని కొట్టుకుంటూ ఉంటే రెండు కలిపి కూడా వచ్చేస్తాడండి. వాళ్ళని రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏదో ఒకటి అడ్డమో నిలువో ఖాళీ నుదురు ఉండకూడదు, ఒక్కడ గుర్తుపెట్టుకోండి, సిగ్గండి. అదొకటి దౌర్భాగ్యం, చాలా బాధాకరం, సిగ్గుట ఏది బొట్టు పెట్టుకోవడానికి. ఒక్కసారి మన సోదరులను చూడండి, వాళ్ళు మనకు ఆదర్శంగా తీసుకోండి. ఆ సోదరులు ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి గడ్డం పెంచుకోవడం, అంటే గడ్డం పెంచుకోవడం అలా మొదలైన దగ్గర నుంచి, గడ్డం మొలకెత్తడం మొదలైన నుంచి పెంచుకోవడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు సిగ్గుపడరు, టోపీ పెట్టుకోవాలంటే సిగ్గుపడరు, నమాజ్ చేయాలంటే సిగ్గుపడరు చిన్నప్పటి నుంచి. అంతేగాని ఎందుకు చేయాలమ్మా అని వాళ్ళ ఇంట్లో అడగరు. మనమా బొట్టు పెట్టుకోవాలంటే ఫైర్ అడుగుతా ఇంట్లో వచ్చింది బాధ, ఇది పెద్ద సైంటిస్టులు పుట్టుకొచ్చినట్టు. ఎందుకేంటండి? మన ధర్మాన్ని మనం పాటించిన సిగ్గుపడ్డమా? అది మానేయండి. అంతేకాదు, నేను బొట్టు లేని నుదురు దరిద్రానికి చెందాం. బొట్టు లేకుండా మరి ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదండి, అందరూ పెట్టుకోవాలి పాపం. ఇంకా నేను చెప్పాను కదా, మన సంస్కృతి బతికిందంటే స్త్రీమూర్తుల వల్లే. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం చెరిపే సుక్కు తిరుగుతున్నారు, చాలా సంతోషం. అది చాలా దౌర్భాగ్యం. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక దీనమైన పరిస్థితి చూశా. ఇంట్లో మంగళసూత్రాలు వదిలేసి బొట్టు చెరుపుకున్న వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. ఏంటి ఇక్కడ తిరగలేమండి అని ఇలా అనుకుంటూ ఉంటే ఒక హాస్పిటల్కి నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ యోగం కూడా దక్కింది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో బుర్ఖాలు పెట్టు కూర్చున్నటువంటి వాళ్ళు నాకు కనబడ్డారు. వాళ్ళ చిహ్నములు ధరించి కూర్చున్నారు. అందుకే వాళ్ళు ప్రపంచాన్ని గడగడాలాడించగలుగుతున్నారు, ప్రపంచం అంతా వ్యాపించగలిగారు. తన ధర్మాన్ని తను ప్రేమించలేకపోతే ఇంకేం చేయగలరా ఆలోచించుకోండి. ఇక్కడ వేసుకోరా అంటే తీసేస్తూ, వేసుకోకూడదున్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు అని వేదికలెక్కే వాళ్ళకి ఏం చెప్తామో చెప్పండి. కనుకనే బొట్టి కొంతమంది ఇంట్లో చక్కగా పూజ చేసుకుని తర్వాత బొట్టి చెరుపుగా ఆవిష్కెళ్తారు. ఎందుకంటే సిగ్గు అంటే నమ్మకం లేదనే కదా అర్థం. భస్మాన్ని ధరించితే దేవతలు కూడా అనుగ్రహిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందుకు భస్మధారణ, అది భస్మం గురించి అంత గొప్పగా చెప్పారు కదా. మన నిలుబెట్టుల గురించి అంటే దాని గొప్పతనం దానికి ఉంది. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో దాన్ని పాటించండి. ఇలా చెప్పాను కదా అని నిలువుబొట్టుల సంప్రదాయంలో పుట్టిన వాళ్ళందరూ చెరిపేసుకుని భస్మం ధరించమని నేను చెప్పలేదు. అది చేసేవాళ్ళు అది చేయండి, ఏది చేయని వాళ్ళు ఏదో ఒకటి చేయండి. కనుకనే మనం భేదము అంటే శివకేశ్వర మధ్య భేదం లేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు భస్మధారణ చేయడం శ్రేష్టం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భస్మధారణ శైవము కాదు వైష్ణవము కాదు, అందరూ తెలుసుకోండి. ఎందుకంటే వైదికం భస్మధారణ, అగ్నిహోత్ర ఆరాధన వేదములందు చెప్పబడింది. అగ్నిహోత్రం పరమేశ్వర స్వరూపంగా భావిస్తాం. పరమేశ్వరుడు అకార ఉకార మకార స్వరూపుడు, బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు, ఆహ్వనీయాగ్ని దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని స్వరూపుడు. ఇదిగా అగ్నిసారాన్ని భస్మంగా ధరిస్తాం, ఇది మనకు తేజస్సుని పెంచుతుంది. అయితే మనకిప్పటికీ గురువాయూరు నారాయణ మందిరంలో స్మార్త సంప్రదాయానికి చెంది ఆరాధించే వాళ్ళందరూ కూడా భస్మధారణ చేసుకుని విష్ణు పూజ చేస్తూ ఉంటారు. పరమ నారాయణ భక్తుడైన నారాయణ భట్టాత్రి నారాయణీయం రచించిన వాడు కూడా భస్మధారణ చేసిన వాడే, గుర్తుపెట్టుకోండి. కనుక భస్మధారణతో శివ పూజ విష్ణు పూజ కూడా చేయడం మనకి ప్రాచీన కాలంలో ఉంది. కనుక భస్మధారణ చేసుకుని అదే విష్ణు భక్తి ఉంటే గోపీచందన ధారణ చేసుకుని కుంకుమ కూడా పెట్టుకోవడం మన సంప్రదాయం. కనుక భస్మధారణ శివభక్తిలో ప్రధానంగా ఇక్కడ తీసుకోవాలి. ఈ వైదికమైన భస్మధారణని శైవ మతం స్వీకరించింది, అందుకని శైవం నుంచే పుట్టలేదు ఇది, ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే భస్మధారికి గాని భక్తి లేదని కంటి భస్మం భక్తిని పెంచుతుంది. అంతేకాదు భస్మ రేఖలు త్రిపుండ్రములుగా ధరించాలి, ఇది చాలా ముఖ్యం. ఎవరెవరు ధరించాలి దీనికి కూడా ఇక్కడ చెప్తున్నాడు. దీనిని మంత్రం తెలిసిన వారు మంత్రంతో చేయాలి, లేకపోతే శివనామంతో ధరించాలి అని చెప్తూ, దీన్ని ధరించిన వలసినటువంటి వారు ఎవరు ఉంటే బ్రాహ్మణాహ క్షత్రియాహ వైశ్యాహ శూద్రాశ్చాపిచ ఎవరైనా శంకరాహ స్త్రీయో అధవా విధవా బాల ప్రాప్త పాఖండినస్తత ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. బ్రహ్మచారి గృహీ వన్యహ సన్యాసి వా ప్రతి తథా ఏ వర్ణము వారైనా, ఏ ఆశ్రమ వారైనా, ఏ లింగము వారైనా భస్మధారణ చేయాలి. స్త్రీభి స్త్రిపుండ్ర మలకావధి ధారణీయం భస్మ ద్విజాధిపిరథో విధవాభిరేవం అన్నాడు. ఇక్కడ స్త్రీలు ముత్తైదువులైనా ఇతరులైనా కూడా ధరించవచ్చు. ముత్తైదువులు భస్మంతో పాటు కుంకుమ ధరిస్తారు, కాని వారు భస్మధారణ చేస్తారు. అయితే స్త్రీలు అలకావధి ముంగురులు దాటకుండా ధరించాలి. పురుషులు కనుబొమ్మల అంచులు దాటకుండా ధరించాలి. కనుబొమ్మల అంచులు దాటి ధరిస్తే అభిచారము అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. భస్మధారణ ఉండి తీరాలి. భస్మధారణ లేని నుదురునిచ్చి అని తిట్టారు వ్యాసదేవుడు, నేను కాదు. దిక్ భస్మరహితం ఫాలం దిగ్గ్రామ శివాలయం దిగనీ సత్యనం జన్మ దిగ్విద్యామ శివాశ్రయం. భస్మము లేని నుదురుచ్చి, శివాలయం లేని ఊరుచ్చి, శివార్చన చేయలేని జన్మచ్చి, శివజ్ఞానం లేని విద్యచ్చి అన్నాడే. అందుకు తెలిసినా తెలియకున్నా భస్మధారణ చేస్తే చిత్తము శుద్ధమవుతుంది. అందుకు శివనింద భస్మనింద చేయరాదు సుమ, ఇది చెప్పాడు. పైగా భస్మం తొలగించలేని పాపము లేదు, అందుకు దాని మహిమని భస్మజాబోలోపనిషత్తు కూడా మనకి చాలా వివరంగా చెప్తున్నది శృతిలో. అంతేకాదు విభూతిలో మూడు రేఖల్లో ఉన్నటువంటి దేవతల గురించి కూడా వివరించి చూపిస్తున్నారు. ఇందులో మొదటి రేఖలో, భస్మరేఖలో మూడింటిలో అకారము, గర్భపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సవనము, మహాదేవుడు, వీళ్ళు మొదటి రేఖలో ఉన్న దేవతలు గుర్తుపెట్టు. ఇక రెండవ రేఖలో ఉకారము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యంధిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు, వీరు రెండవ రేఖకి దేవతలు. ఇక మూడవ రేఖకి మకారము, ఆహవనీయము, పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము, శివుడు. ఇది మూడవ రేఖకి దేవతలుగా చెప్పబడుతున్నారు. కనుక ప్రణవ స్వరూపమే భస్మమునందు చెప్పబడుతున్నది. వీటిని ధరించవలసిన స్థానములు శిరోభాగము, లలాటము, కంఠము, భుజస్కంధములు, రెండు భుజములు, రెండు మోచేతులు, రెండు మణికట్టులు, హృదయము, నాభి, రెండు పార్శ్వములు. నాభికి కింద భస్మధారణ ఇత్యాదులు చెప్పబడలేదు. అయితే భస్మశయన దీక్ష మొదలైన ప్రత్యేక దీక్షలున్నాయి, అక్కడ విధానములు వేరు. నిత్య భస్మధారణ గురించి మనం చెప్తున్నాం. ఈ వెనుక భాగంలో కూడా ధరించాలి. ఇలా 16 స్థానములున్నాయి. ఈ 16 స్థానాల్లో 16 మంది దేవతలు ఉంటారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. అశ్విని దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు, నాసత్యుడు, దశ్రుడు అనబడే అశ్విని దేవతలు, అలాగే వామ, జ్యేష్ఠ, రౌద్రి మొదలైన శక్తులు, ఇలా 16 మంది దేవతలు ఈ 16 స్థానాల్లో ఉండి భస్మధారణ చేసిన భక్తుణ్ణి రక్షిస్తూ ఉంటారు. అందుకే భస్మము దుష్టశక్తుల్ని దూరం చేస్తుంది. ఇది మనం అలవాటు చేసుకోవాల్సిన ప్రధానమైన విధానం. కనుకనే భస్మము మనల్ని రక్షిస్తుంది. భస్మం అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా? భస్మం అంటే బూడిద. బూడిదికి భూతి, విభూతి. విభూతి అంటే ఐశ్వర్యము. భస్మం పెద్ద ఐశ్వర్యం, ఇది తెలుసుకోండి. అందుకే భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అన్నారు. భాస అనే శబ్దం నుంచి భస్మం వచ్చిందిట, అంటే ప్రకాశ స్వరూపము, జ్ఞాన ప్రకాశ స్వరూపము. రెండవది భస్మ కిల్బిష భక్షణాత్ పాపనాశకము, ఇది రెండవ అర్థం. మూడవ అర్థం ఐశ్వర్యము. కనుక భస్మధారణ మహా ఐశ్వర్యము అని చెప్పబడుతున్నది. ఒకసారి కథ చెప్తారు, మహా కుబేరుడే నా నేను పెద్ద సంపన్నుని అన్నట్ట. శివుడి దగ్గర ఏముంది అని ఒక మాట కూడా అన్నట్ట. ఆయన ఇచ్చిన సంపత్తి వచ్చిన పొగరు. వెంటనే శివుడు ఒక పంచేలే చిటికడు విభూతి పంపెట్ట, ఇంత ఎత్తు బంగారానికి పంపించాలన్నట్ట. సరే పెట్టారండి త్రాసులో. మొత్తం కుబేరుడు ముల్లోకాల సంపద పెట్టేట ఈ విభూతి ఒకవైపు ఉందిట. విభూతి కిందకు దిగుతూ విభూతి ఉన్న భాగం కిందకు ఉంది, అది పైకి ఉన్నాయి సంపదలన్నీ. ఆరుగా దండం పెట్టాట మహానుభావ అని. కనుక భస్మంతో సమానమైంది ఏం లేదు. కనుక స్వామి ఆ భస్మధారణకు నమస్కారం. నా దగ్గర బూడి తప్ప ఏమీ లేదు అనే వాళ్ళని నమ్మద్దు. బూడిదలోనే అన్నీ ఉన్నాయి, ఆయన యొక్క విభూతిలో అన్నీ ఉన్నాయి. ఆయన పరమేశ్వరీ సంపన్నుడు, ఐశ్వర్య సంపన్నుడు, ఈశ్వరుడు. ఐశ్వర్యవంత భస్మంలోనే ఉందిట. భస్మం గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ధారణ చేసే వాళ్ళకి అవి దేవతా స్వరూపులను తెలిసి శ్రద్ధ కలగడం కోసం ఎంత కావాలో అంత చెప్పాను. ఇంకా మిగిలిన ఈయన చెప్తున్నాడు, చూడండి. భస్మం ఉత్తమ లోక పాథేయమని కంటి. మీకు జ్ఞానమున్నా భక్తున్నా లేకపోయినా, కొంతమంది అంటుంటారు భక్తి లేకపోయినా బూది రాసుకోవడం ఎందుకండి అంటే లేకపోయినా రాసుకుందాం, ఎలాగూ లేదు కనుక ఇదేనే రాసుకుంటానండి. రాస్తూ ఉంటే వస్తుంది, వచ్చేకి రాయకుండా మానం. మనసులో ఉంటే చాలదా అనేవాడికి మనసులో లేదని అర్థం. మనసులో ఉంటే తప్పకుండా రాస్తాడు. రాసిన వాడికి మనసులో ఉండకపోవచ్చు, కానీ మనసులో ఉన్నవాడు రాసి తీరుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆ భస్మధారణ వల్ల క్రమంగా హృదయం శుద్ధమవుతుంది, ఇందులో సందేహమేమీ లేదు. మనం అనుకుంటా బాహ్య చిన్న ధారణ ప్రధానమా అని, ప్రధానమే. నీకెంతకాలం బాహ్య స్పృహ ఉన్నదో అంతకాలం ప్రధానమే. బాహ్య చిన్న ధారణ నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నీ చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. అది బాహ్య చిన్న ధారణ కూడా అవసరమే, గుర్తుపెట్టుకోండి. కనుక తిలక ధారణ, కుంకుమ ధారణ, భస్మధారణ మన సంప్రదాయం ఏదో చేయండి. ఏది చేసినా దాని గొప్పతనం దానికి ఉన్నది. ప్రస్తుతం సబ్జెక్ట్ భస్మం కనుక దాని గురించి చెప్పుకుంటున్నాం. భస్మం ఉత్తమ లోక పాథేయమని కంటి ఈ మాట పద్మపురాణంలో చెప్తాడు. భస్మధారణ చేసి రుద్రాక్షలు పెట్టుకుని శివ అనుకుంటూ ఉంటే చాలుట. ఒకవేళ వాడు పెద్ద యోగి కాకపోయినా వాడు మరణించేటప్పుడు కానీ దేహానికి భస్మం ఉండి ఉంటే వాడి జోలికి యమకింకలు రారుట. ఎందుకంటే యూనిఫారం ఉన్నవాళ్ళు మన వైపు కారలే అని పక్కెళ్తారు. వీళ్ళు డిపార్ట్మెంట్ వీళ్ళు వేరు. అందుకు భస్మధారణ చేసిన వాడు వెంటనే మోక్షం పొందగలడా భక్తులు ఏమైనా పక్కన పెడితే కనీసం నరకానికి పోడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడికి నరక బాధ ఉండదు, యమ బాధ ఉండదు. వాడు ఉత్తమ గతులు పొందుతాడు. వాడు భక్తి స్థాయి బట్టి ఇంకా ఉత్తమోత్తమ స్థితికి వెళుతుంది. కనుక భస్మధారణ చూడ్డానికి చిన్నదిగా కనబడినా అది చేసిన మహోపకారం అంతా ఇంత కాదండి. భస్మధారణకు అంత ఉత్తమమైన విషయం అన్నది. అందుకు భక్తి ఉత్తమలోక పాథేయమని గంటి ఉత్తమలోకం వెళ్ళడానికి దారిభత్యం భస్మం. భస్మ త్రిపుండ్రంబు పరమార్థమని కంటి. ఇందులో పరమార్థం ఏంటి? పరమార్థం అని చెప్పాను కదా. భస్మంబు శృతులెల్ల పాటించునని కంటి. వేదం కూడా భస్మమయమని అనేక చోట్ల చెప్పింది. దానికి సంకేతంగా జాబాలి ఉపనిషత్తులో జాబాలి మహర్షి చెప్పినటువంటి వైదిక విషయములు ఉన్నాయి. భస్మధారణకి వైదిక విజ్ఞానం చాలా ఉన్నది. భస్మధారణ వైదికము. సర్వం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.